డిసైపుల్షిప్ ఇన్ న్యూ ఏజ్ మాస్టర్ గారు దీన్ని చదివి అర్థం చేసుకోమని మనల్ని అందరినీ ఆదేశించారు. అసలు డిసైపుల్ అంటే శిష్యుడు, శిష్యుడు కాగల అర్హత నీకుందా అని ఇదివరకు ఎప్పుడో మాస్టర్ లెక్చర్లు ఇచ్చారు, అది ప్రింట్ కూడా వచ్చింది మరి మాస్టర్ ఆర్కే. శిష్యుడు అయ్యే అర్హత నీకుందా అదొకసారి చదువుకోవచ్చు. అలాగే మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చిన డిసైపుల్షిప్ ఇన్ పార్ట్ వన్ పార్ట్ టూ వాటిలోంచి మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డిసైపుల్షిప్ ఇన్ అనే పుస్తకం ఎందుకు ఇచ్చారు అంటే పర్పస్ ఉంటుంది కదా, పర్పస్ ఏమిటి అని వాళ్ళు ఆ పుస్తకం ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న భావం ఏంటి, దీన్ని ఏ లక్ష్యాన్ని అచీవ్ చేయడానికి ఈ పుస్తకాలు బయటకు వచ్చాయి అని మనం తెలుసుకుంటే అవన్నీ మనకు అప్లై అవుతాయి. ఆ లక్ష్యానికి మనం ఏమి లక్షణాలు మన దగ్గర ఉండాలి, ఆ లక్ష్యం పొందాలంటే మనం, అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ మనకు ఈ రెండు పుస్తకాల ద్వారా మాస్టర్ జ్వాలాకుల్ గారు అందించారు. దీంట్లో మొదటిగా చేసే ప్రయత్నం ఏంటంటే మానవులందరికీ కూడా భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒక గురు పరంపర ఉన్నది అని తెలియాలి, చాలా ముఖ్యం. ఏదో ఒక గురువు ఉన్నాడు, లేకపోతే వాళ్ళ గురువు చెప్పిన దాని ప్రకారం ఒక పీఠాధిపతి ఉంటారు, ఆయన దగ్గర కొందరు శిష్యులు ఉంటారు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటుంటారు పీఠానికి సంబంధించిన పనులు, ఇది మామూలుగా తెలిసేది అది కాదు. గురు పరంపర అంటే ఈ విశ్వ మిగతా గ్రహాలకేనే కాకుండా ముందర ముఖ్యంగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం హిమాలయాల్లో ఒక గురు పరంపర ఉన్నది. ఆ హిమాలయాలలో ఉన్న గురు పరంపర అసలు ఏం చేస్తుంది, వాళ్ళకి ఏమన్నా పనులు ఉన్నాయా, లేదా ఊరికే అలా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటారా, ముక్కు మూసుకుని కూర్చుని ఉంటారు అనే విషయం ముందరికి ఈ జనరల్ పబ్లిక్కి తెలియాలి. సో ద ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అని ఏదైతే ఉందో అలాగా ఈ పుస్తకం ద్వారా గురు పరంపర ఉన్నది. ఆ గురు పరంపరలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఎలాగైతే సాధారణ మానవులుగా ఉన్నాం, సాధారణ జీవితం గడుపుకున్నాం, అలాంటి సాధారణ జీవితం గడిపిన వారే అని వాళ్లే చెప్పుకుంటున్నారు. అలాంటి గురు పరంపర ఉన్నది, ఆ గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ మనలాగే ఉంటూ వాళ్ళు సాధన ద్వారా ఆ స్థితిని పొందారు, గురువులయ్యారు అనే విషయం ఒకటి. రెండోది వాళ్ళు చేసేది ఏంటంటే ఈ మానవ జీవితంలో ఉన్న రకరకాల కోణాలు ఉన్నాయి, రకరకాల కల్పితమైన అంటే మానవ కల్పితమైన దోషాల వల్ల, మన మనస్సు కల్పించుకున్న వాటి వల్ల, మన కోరికలు కల్పించుకున్న వాటి వల్ల, మన అభినవేశం అంటాం, అభినవేశం అంటే మనకు నేను అంతటా అవ్వాలి ఒక అంబిషన్, ఆ వాటి వల్ల భావావేశాల వల్ల మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం. వాటన్నిటికీ సమాధానం ఎలాగా అని ఆలోచిస్తూ మానవ జాతి మొత్తాన్ని ఉద్ధరించడం ఎలాగా అనే ఒక కృషిలో ఉంటారు ఈ గురు పరంపర అంతా. అది తెలుసుకోవడానికి కూడా ఈ డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అనే పుస్తకం బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఎందుకు తెలుసుకుంటామంటే మనం కూడా అలాంటి ఒక గురు పరంపర యొక్క ఫోల్డ్లోకి వెళ్ళాలి. అలా అలాంటి గురు పరంపరని మనం అనుసరిస్తూ మన జీవితాలు నడుపుకుంటూ మనం కూడా ఆ గురువులు ఎలాగైతే మానవ జీవితాన్ని అన్ని రకాలుగా ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి ప్రయత్నాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, పాలు పంచుకోవాలి. ఊరికే చాలా బాగుంది అమ్మా ఈ గురువు దగ్గరికి వెళ్తే పనులన్నీ అయిపోతాయి, ఈ గురువు దగ్గరికి వెళ్తే ఊరికే ఒకసారి తలుచుకుంటే చాలు పనులు అయిపోతాయి, లేకపోతే దాంట్లో ప్రదర్శన చేస్తే అయిపోతాయి, ఇలాంటివి ఎందుకు ఇస్తారు అంటే అది ఎందుకు ఇచ్చారనే విషయం వేరు. అలాంటివి ఇవ్వటం వల్ల వాళ్ళ కష్టాలు తీరి అట్లా ఇవన్నీ నాకు ఒకళ్ళు చేసి పెడుతున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చి వాళ్ళు చెప్పిన మార్గంలోకి తిరుగుతారు అని షిర్డి సాయిబాబా గారు ఇదే చెప్తారు. మిగతా వాళ్ళు అలా చెప్పకపోయినా వాళ్ళ కోరికలు తీరే మార్గాలు చెప్పడానికి కారణం ఏంటంటే అవి ఉన్నంతకాలం వీడు గురువుల పనికి దగ్గరికి రాడు, అది తీరిన తర్వాత చూస్తాడు. సో ఆ రకంగా వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలు తీరుస్తారు, వాళ్ళ పనిలోకి వచ్చేటట్టుగా మెల్లిగా వాళ్ళని మౌళ్ళు చేసుకుంటారు. ఇది రెండవది ఏంటంటే ఈ ఫోర్త్ కింగ్డమ్, ఫస్ట్ కింగ్డమ్ ఏమో మినరల్, సెకండ్ కింగ్డమ్ ఏమో ప్లాంట్, థర్డ్ కింగ్డమ్ ఎనిమల్స్, ఫోర్త్ కింగ్డమ్ హ్యూమన్ బీయింగ్స్, ఫిఫ్త్ కింగ్డమ్ దేవా కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మనందరినీ కూడా ఫోర్త్ కింగ్డమ్ నుంచి ఫిఫ్త్ కింగ్డమ్ వైపు తీసుకెళ్ళడం ఎలాగా అనేది వీళ్ళ ఆలోచన. మానవ జన్మ నుండి దైవీ చేతనత్వం వైపు, మానవీయ చేతనత్వం నుంచి దైవీ చేతనం. గురువు గారు ఏమన్నారు, నర పశువు నుంచి దైవీ మానవ స్థాయికి తీసుకెళ్ళడం అనేది గురుదేవులు ఇచ్చిన వాక్యం. అదే ఇక్కడ వీరు ఏమంటున్నారంటే ఫోర్త్ కింగ్డమ్ టు ఫిఫ్త్ కింగ్డమ్ మానవీయ చేతనత్వం నుంచి దైవీ చేతనం. అలాగే వీరి అంటే ఈ గురువుల యొక్క ఫండమెంటల్ గా వాళ్ళకున్న ఒక పునాదిరాయి ఉంటుంది, అదేంటి అంటే బేస్ అనమాట. ఈ బేసిస్ ఏ బేసిస్ మీద ఇదంతా చెప్తున్నారు ఈ జ్ఞానం అంతా అంటే భక్తి మీద, లేకపోతే పారవశ్యం మీద. పారవశ్యం అంటే ఏంటి, ఒకళ్ళ మీద మనకు ఇష్టం కలిగింది అనుకోండి ఇంకా ఒళ్ళు పై తెలియదు అనమాట. ఓ అలా భక్తి పారవశ్యం అంటే పూలినట్టుగా కొందరు ఏదో పూనకం అంటారు సరే, అలా ఊగిపోతూ ఉంటారు, తేలిపోతూ ఉంటారు, ఏదో అయిపోతుంది వాళ్ళకి ఒంటి మీద స్పృహ ఉండదు. అలాంటివ మీద ఉండాలి అంటే నమ్మాల, కొని నమ్మాల కాదు, భక్తి ఉండాలి కాదు, పారవశ్యం ఉండాలి, మరి ఏ ఉండాలి. దాన్ని చాలా క్లారిటీతోటి మనం అర్థం చేసుకుంటే తప్ప శిష్యుడిగా ఉండలేము. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మనం మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే జ్ఞానము. అందుకే గురుదేవులు ఏమంటారు, విచారక్రాంతి అభియాన్లో ఈ నా యొక్క ఈ ఆలోచనని ఎవరైనా సరే ప్రజల దగ్గర చెప్పండి చాలు, మిగతా పని నేను చేసుకుంటాను. అక్కడ కూడా జ్ఞానానికి పెద్ద పీట గురుగారు. ఏ రకంగా అయితే బుద్ధుడు జ్ఞానాన్ని సంపాదించి భూమి అంతటికీ పంచిపెడతాడు, ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి నాడు ఆయన ఒక పర్టికులర్ పర్పస్తో ఈ భూమి మీదకు వచ్చి ఒక పెద్ద స్టార్ లాగా, ఒక పెద్ద నక్షత్రం లాగా వచ్చి అందరికీ తన జ్ఞానాన్ని ఆ సంవత్సరానికి ఏం చేయాలి ఇలాంటి ప్లాన్ మొత్తం పంచి వెళ్తాడు. బుద్ధ పౌర్ణమి నాడు మేలో వస్తుంది వైశాఖ పౌర్ణమి, వైశాఖి మహావైశాఖి అంటాం. అలాగా ఆ జ్ఞానం దాంతోపాటు బుద్ధుడు ఏమి సాధనలు చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించాడు, ఆ శరీరాలన్నింటినీ ఉపయోగించుకుంటూ క్రైస్ట్ ఏం చేశాడంటే ప్రేమ అనే తత్వాన్ని, విశ్వాంతరాళాల్లో ఉన్న ప్రేమ అనే తత్వాన్ని భూమి మీద మానవులకి రుచి చూపించాడు. కాబట్టి బుద్ధుడు జ్ఞానాన్ని పూర్తిగా అవతరింపజేస్తే ఆయన జ్ఞానాన్ని అవతరింపజేసి ఇంకొక ప్రతిజ్ఞ చేశాడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ బుద్ధులు అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోడు. సో బుద్ధుడు శరీరం వదిలేసి ఎడగ పోయాడు అనుకోక్కర్లేదు. బుద్ధుడు ఎప్పుడో ఉంటాడు. కృష్ణుడు శరీరం వదిలేసే ముందు దగ్గర ఎవరున్నారు? మైత్రేయులు వారు ఉన్నారు. మైత్రేయులు వారితో ఏమంటారంటే, నేను నీ సూక్ష్మ శరీరంతో ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను. అది ఒకటి. రెండో ప్లేస్ ఎక్కడ? భాగవతంలో ఉంటాను. కాబట్టి ఇంట్లో భాగవతం ఉందనుకోండి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నట్టే. అలాగే మైత్రేయుల వారిని తలుచుకుంటూ ఉంటే మనం శ్రీకృష్ణుల వారిని, జగద్గురువుని తలుచుకుంటున్నట్టే. ఈ జ్ఞానానికి పెద్ద పీట వేసిన గురువులు ఇటు ప్రేమని ఇటు జ్ఞానాన్ని రెండింటినీ చెప్పిన బుద్ధుడు, క్రైస్తు ఇద్దరి యొక్క చక్కటి సంగమం అనమాట. వాటి ద్వారా ఈ డిసైపుల్షిప్ ఇన్ ది న్యూ ఏజ్ అనేది మాస్టర్ జాలకులు తెలుస్తున్నారు. కాబట్టి మనం దేనికి పీట వేయాలి? మనం కూడా ఏదో మేము నమ్మేస్తున్నాం కాబట్టి, ఇది ఇలా అయిపోతుంది కాబట్టి, మాకు ఇది నచ్చింది కాబట్టి, మాకు వీళ్ళు అంటే ఇష్టం కాబట్టి, ఇలాంటివన్నిటికంట ముందర జ్ఞానము మీద మనం దృష్టి పెట్టాలి. ఈ పుస్తకంలో చెప్పబడిన జ్ఞానం అది మనం అప్లై అవుతుందా, అప్లై అవుతుందా లేదా చూసుకుని, దాని రిజల్ట్ చూసుకుని అప్పుడు ముందరికి వెళ్ళాలి తప్ప నమ్మకంతో కాదు. మరి నమ్మద్దా? శ్రద్ధా విశ్వాస రూపిణం గురువు గారు ఇచ్చారు కదా. అంటే విశ్వాసం వేరు. విశ్వాసం ఎప్పుడొస్తుందంటే మనకు జరిగిన తర్వాత వస్తుంది, అప్పుడు ముందరే విశ్వాసం వచ్చేది. విశ్వాసం అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు, కుక్క అతి విశ్వాసమైన జంతువు. దానికి విశ్వాసం ఎప్పుడొస్తుంది? దానికి పుట్టుకతోనే ఉంటుంది విశ్వాసం అనే లక్షణం ఉంటుందండి. అంటే విశ్వాసము అనే దానికి భవానీ శంకరం అందే శ్రద్ధ విశ్వాస రూపం. విశ్వాసం అనేది మనకు రక్షణనిస్తుంది. ఎలాంటి రక్షణ అంటే, శంకరుడు ఎలాగైతే భూమి మొత్తాన్ని, ఈ సృష్టిని అంతటినీ హాలాహలం మింగి రక్షించాడు, అలాగే మనలో గనక విశ్వాసం ఉంటే మనని అలాంటి హాలాహలాలను అనే కష్టాల నుంచి రక్షిస్తుంది. విశ్వాసం ఎవరి మీద ఉండాలి? జ్ఞానం మీద ఉండాలి. ఏమిటి ఆ జ్ఞానం? ఏ జ్ఞానమైతే ఈ భగవద్గీతలో నేను చెప్తున్నానో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించే నేను మూడు లోకాలని పాలిస్తున్నాను అని భగవద్గీతలో సాక్షాత్తు స్వామి చెప్పారు. అంతే తప్ప నేను ఇదంతా ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అని చెప్పలేదు. బేస్ చెప్పారు. మూడు లోకాలని పాలించేంత శక్తి ఎలా ఉంది నా దగ్గర అంటే, ఇది ఈ భగవద్గీతలో ఏ జ్ఞానం అయితే చెప్పానో ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం భగవద్గీత చదువుతున్నాము. కొన్న మధ్య గణపతి సత్యనారాయణ స్వామి శిష్యులు వచ్చారు మళ్ళీ. వారు చెప్తున్నారు ఫారిన్ కంట్రీస్ లో భగవద్గీతని సుశ్రావ్యంగా చక్కగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు రోజు కాసేపు నేర్చుకుంటున్నారు, అలాగే అన్ని అధ్యాయాలు నేర్చుకుంటున్నారు. అవి చూసి ముచ్చటపడి స్వామి స్వయంగా ఆ పిల్లలతోటి కారులో లేకపోతే బస్సులో ట్రావెల్ చేయడానికి, వాళ్ళతో స్పెషల్గా గడపడానికి, వాళ్ళందరికీ ఆ భగవద్గీతలో ఉన్న రహస్యాలు చెప్పడానికి ఒప్పుకున్నారు. మనం అలాగా మన గురువుని ఎప్పుడన్నా ఒక్కరోజు ఇంప్రెస్ చేసాం. ఒక్కరోజు మాస్టర్ అది చెప్పండి, మాస్టర్ ఇది చెప్పండి అని ఆయన బిక్కు తింటమే తప్ప, లేకపోతే ఆయన బాధించడం తప్ప, చెప్పినవి చేశాం. ఇప్పటికైనా మనం మాస్టర్ చెప్పిన బయటికి తీసుకొస్తారు. ఓ చెప్పారు ఇది చేశాం, ఇప్పుడైనా ఆయన సంతోషించాలి అనే మనకు లోపల నుంచి ఒక ఆవేదన రావాలి. అది ఎవరి కోసం అంటే మన కోసం. ఇదిగో ఇంత జ్ఞానం ఉంది, మళ్ళీ క్యాసెట్లు వినండి, మళ్ళీ పుస్తకాలు చదవండి, పుస్తకాలు చదువుకుని నేనే చదువుకోవాలా అని ఒక చోట రాశారు. ఎందుకంటే ఆ సమయంలో అలా ఉంది పరిస్థితి, ఇప్పుడు చాలా మారి ఉండొచ్చు. సో మనం చెయ్యాల్సింది మాట్లాడుకున్నాం. సో కాబట్టి జ్ఞానానికి పెద్ద పీట వేశారు కాబట్టి మనం కూడా జ్ఞానాన్ని ఇంకా ఇంకా సంపాదించాలి. దీన్నే ఫ్రమ్ ఇంటలెక్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మాస్టర్ గారు ఒక చోట చెప్తారు. ముందర ఆ ఇంటలెక్ట్ అనేది మనకు బాగా డెవలప్ అయితే, అంటే ఐదో అంతస్తుకి వెళ్ళాలనుకోండి, నాలుగో అంతస్తుకి తీరాలి, అంతే తప్ప మూడు నుంచి ఐదుకి వెళ్దామంటే కుదరదు. అలాగే మనం ఇంటలెక్ట్కి వెళ్ళి ఇంటలెక్ట్ నుంచి ఇన్స్టిట్యూషన్కి వెళ్తాం. తర్వాత ఇంకోటి ఏమొస్తుందంటే, ఇది వరకు ఎవరెవరైతే ఇదే మార్గంలో అంటే ఈ శిష్యరికం చేసి ఇప్పుడు గురువులు అయ్యారు, అలాంటి వాళ్ళ అందరూ అలాంటి వాళ్ళందరూ ఎలాగ వాళ్ళ జీవితాలను మలుచుకున్నారు, వాళ్ళు ఎలాగ కండక్ట్ హౌ దే కండక్టెడ్ దైర్ లైఫ్ అది తెలుసుకోవాలి. సో అందుకని ఏం చేస్తాం మనం, మహాత్ముల చరిత్రలు చదువుతాం. ఈ రకమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన దాన్ని ఎలా ట్యాకిల్ చేశాడు, ఈ రకమైన పరిస్థితి వస్తే దాన్ని ఎలాగ సవరించుకున్నారు, మార్చుకున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేశారు, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళందరితోటి కూడా మనం ఒక కాన్షియస్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. తో కాన్షియస్ కాంటాక్ట్ పెట్టుకోవాలంటే వాళ్ళ శరీరంతో లేరు కదండి, అంటే శరీరం లేదు తప్ప కాన్షియస్నెస్ ఉంటుంది. సో మన కాన్షియస్నెస్ తో కాంటాక్ట్ పెట్టుకోవాలి తప్ప బాడీతో కాదు. అది ఎలాగానే తెలుసుకోవాలి. అదంతా కూడా మనకు ఈ డిసైపుల్షిప్ న్యూయల్లో వస్తుంది. అలాగే ఈ గురు పరంపరతోటి మనం సంబంధం ఏర్పరచుకోవాలంటే ఉండవలసింది ఏంటంటే క్రమశిక్షణతో కూడిన సాధన. అంతే తప్ప ఏదో సాధన చేస్తున్నాం, గురువుగారి జీవితంలో ఉంటుంది క్రమశిక్షణతో కూడిన సాధన. అణు అణువునా కనిపిస్తుంది, 24 గంటలు సరిపోలేదు అన్న వాళ్ళకి నా జీవితమే పెద్ద ఉదాహరణ అని ఒక మాట ఉంటుంది. దాంట్లో ఆయన ఎలా విడగొట్టుకున్నారు, ఎలా దేనికి ఎంత విడగొట్టేస్తాయి. అలా మనం ప్లాన్ చేసాము, ఇప్పటివరకైనా ఎప్పటికైనా ప్లాన్ చేసిన యువసారి. ఇంకొక చోట పరమహంస యోగానంద గారు చెప్తారు, యూ ప్లాన్ యువర్ లైఫ్ స్పాన్ ఇంటూ 5 ఇయర్స్ ఈచ్. ఫస్ట్ 5 ఇయర్స్ ఇలాగ, నెక్స్ట్ 5 ఇయర్స్ ఇలాగ, నెక్స్ట్ 5 ఇయర్స్ ఇలాగ పంచవర్ష ప్రణాళిక వేసుకుంటారు. పరమ పూజ్య గురుదేవులు కూడా పంచవర్ష ప్రణాళిక ఇచ్చారు. మొదట్లో 20 సంవత్సరాలు యుగసంధి అన్నప్పుడు 80 నుంచి 2000 వరకు 4, 5, 20 ఫస్ట్ 5 ఇయర్స్ ఇవి, సెకండ్ 5 ఇయర్స్ ఇవి, థర్డ్ 5 ఇయర్స్ ఇవి, ఫోర్త్ 5 ఇయర్స్ ఇవి అలాగ. అలాగ మనం కూడా మన పరిధిలో మనం ఏమన్నా ప్రణాళికలు వేసామా, వాళ్ళు వేసిన ప్రణాళికలు మనకు తెలుసు అవి పోని పాటిస్తున్నామా, వాళ్ళు వేసిన ప్రణాళికలనే మనం కూడా మన ప్రణాళికగా చేసుకుని ఎంతకాలంలో వాటిని సాధిస్తామని మనం ప్రశ్న వేసుకున్నామా. ఊరికే ఏదో జపం చేసాం, ఒక యజ్ఞం చేసాం అనేది రాంగ్ అని కాదు, అవి తక్కువ అని కాదు. అవి చేస్తూ ఒక దీక్ష తీసుకున్న శిష్యుడిగా మనం గురు పరంపరతో ఎంతవరకు కాంటాక్ట్లో కరెక్ట్గా ఉంటున్నాము, దానివల్ల జ్ఞానం పెరుగుతుందా లేదా, అలాగే సాటి వాళ్ళకి మనం సాయం చేయగలుగుతున్నామా లేదా అనేవి. సాటి వాళ్ళకి సాయం చేయడం, వారి రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేయడం అనేది మన పరిధిలోకి వస్తుందా లేదా. మన పరిధిలోకి ఎవరెవరు వస్తున్నారో, మనకు ఎవరో గబుక్కుని ఫోన్ చేస్తారు నాకు ఇలాంటి హెల్ప్ కావాలి. మనం బాబా గారు ఏం చెప్తారంటే నీకు ఒకవేళ చేయడం చేతకాదు అనుకో, చేసేవాడిని చెప్పు అంటారు. మరి అది చేస్తున్నావా, నాకు రాదండి అని చెప్పి ఫోన్ పెట్టేయడం కాకుండా నాకు రాదు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేసి మీకు చెప్తాను అని చెప్పాలి. ఎలాగైతే నీకు ఇవ్వటం దానం చేయటం ఇష్టం లేకపోతే మాట్లాడకుండా వాళ్ళని గదమాయించకుండా సౌమ్యంగా చెప్పని బాబా చెప్పారు, అలాగే ఇది కూడా చెప్పారు, నిన్ను ఎవరన్నా ఒక సహాయం అడిగితే నీకు చేత కాదు అనుకో అదేంటో. అలా సహాయం చేసేవాళ్ళు ఎక్కడున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఇవ్వాలి, కూడా నువ్వు సేవ చేసినట్టు మరి అని చేస్తున్నావు. ఇలాగ మన కోడ్ ఆఫ్ కాండక్ట్ మనం వాళ్ళ నుంచి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. వాళ్ళ జీవిత చరిత్రలు చదివి దానివల్ల మనకు ఏదో లాభం కలుగుతుంది, ఏదో చరిత్ర పారాయణ చేస్తే మంచి జరుగుతుందని ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన లైఫ్ని వీళ్ళ గురు చరిత్రలు చదవటం ద్వారా మనం ఏమన్నా ఒక అడిషనల్ ఫ్యాక్టర్ తెచ్చుకున్నామా, టు డెవలప్ అవర్ సెల్ఫ్ నాట్ టు డెవలప్ సంబడి. మనని మనం ఉద్ధరించుకోవడానికి, మనని మనం ఉద్ధరించుకోవాలని కృష్ణుడే చెప్పాడు, నేను ఎవరి పాపాలని మొయ్యను. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు, భగవద్గీత చదివితే తెలుస్తుంది, ఎవరి పాపాలని నేను తీసుకోను, ఎవరు వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వచ్చి సహాయం చేస్తారు. ఉద్ధరే ఆత్మనాత్మానం. ఆ తర్వాత మన పరిధిలోకి వచ్చిన వాళ్ళకి ఇతోదిగా రెస్పాండ్ అవ్వాలి మనం. కూల్ దాని ఏమంటారు, కూల్ వెల్కమ్ కాదు, వామ్ వెల్కమ్, రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఇలాంటివి ఏవి తెలియకుండా బతికితే మనం ఒక గురువుకి శిష్యులు అనిపించుకో, ఏమి తెలియకుండా నా లైఫ్ని నేను లీడ్ చేసేస్తున్నామా, బ్రదే ఉందండి చేస్తున్నప్పటి నుంచి అని అనుకుంటే మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము. అంతే తప్ప మన గురువుల గురు పరంపర యొక్క పనిలో ఏమి పార్టిసిపేట్ చేస్తున్నట్టు కాదు. అలాగే ఇంకా ఏం చెప్పదలుచుకున్నారంటే గురువులు జనసామాన్యం దగ్గరికి వెళ్ళరు. గురువుగారి జీవిత చరిత్రలో చాలా క్లియర్గా ఉంటుంది, ఎవరైతే మా పనులకు పనికొస్తారో, ఎవరిని మేము కాంటాక్ట్ చేస్తే స్థూల శరీరంతో మా పనులు చేసి పెడతారో అలాంటి వాళ్ళని కోసం చూస్తాం. అలాంటి వాళ్ళు దొరికితే మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం, తప్ప మా టైంని వేస్ట్ చేసుకోం అని చాలా క్లియర్గా దాదా గురుదేవులు చెప్తారు. అందుకని సూక్ష్మ శరీరధారులు భౌతికంగా పనిచేయరు కాబట్టి వాళ్ళకున్న వేరే పనుల వల్ల స్థూల శరీరధారుల్ని వాళ్ళు ఎంచుకుంటారు. అలా ఎంచుకోవటానికి వీలుగా మనల్ని మనం మలుచుకోవాలి. అది శిష్యులు చేయాల్సింది. ఆ శిష్యుల ద్వారా గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనల్ని అందరికీ పంచుతారు. వాళ్ళ ప్రణాళికని, భగవంతుడి ప్రణాళిక ఏదైతే ఉందో అది వాళ్ళు గ్రహించి తమ శిష్యుల ద్వారా సామాన్య ప్రజానీకానికి అందిస్తారు తప్ప డైరెక్ట్గా గురువే వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పడం. ఇప్పుడు మాస్టర్ సపోజ్ కిషోర్కి ఇది అందరికి చెప్పిన ఆయన అన్నారు, అంతవరకే మాస్టర్కి కిషోర్కి లింక్ తప్ప మాస్టర్కి అంత జనరల్ పబ్లిక్ ఏం లేదు. సో కిషోర్కి జనరల్ పబ్లిక్ ఉంది కాబట్టి కిషోర్ హ్యాస్ టు గో అండ్ స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ది మాస్టర్. లేకపోతే సీతారాం, లేకపోతే తేజ, లేకపోతే మమత, లేకపోతే ఎంఎస్ఆర్, లేకపోతే కల్పన, అలాగా శైలజ గారు, ఇలాగ ఎవరైతే వాళ్ళ శివుడు ఇదిగో ఇది నువ్వు చెప్పు అందరికి అని చెప్పారు. అక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక నిజమైన శిష్యుడిగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రస్తుత ఈ కుంభయుగంలో అది ఎప్పుడు కూడా గ్రూప్ వర్క్ అని మర్చిపోకూడదు. నన్ను ఒక్కడే చేయమన్నారు, నేను చేసుకుంటూ పోతాను అనకూడదు. ఇలాంటి వర్క్లో ఎవరెవరు కలిసి వస్తారు మనతోటి చూసుకోవాలి, ఎవరెవరితో కలిసి మనం పని చేయగలమో చూసుకోవాలి. ఎవరెవరితో కలిసి పనిచేస్తూ ఉంటే అందరూ ఒకే పని చేయకూడదు. మళ్ళీ అందరూ షామియానాలు వేయడం, అందరూ కుర్చీలు వేయడం, అందరూ బల్లల సర్దస్తు, లేదా అందరూ పాంపరెట్లు పంచిపెట్టడం, ఇలా చేయకూడదు. ఆ వర్క్ని డివైడ్ చేసుకుని ఎలాగైతే ఒక హార్మోనీ, దాంట్లో రకరకాల రీడ్స్ ఉంటాయి, పియానో ఉందనుకోండి, బోల్డ్ రీడ్స్ ఉంటాయి, అవన్నీ చక్కగా ఒక హార్మోనియస్గా వాటిని మనం బ్లెండ్ చేస్తూ వాయిస్తేనే మంచి సౌండ్ వస్తుంది దాంట్లో నుంచి. అలాగా ఒక గురువు యొక్క పని చేస్తున్నప్పుడు ఒక 10 మంది, 15 మంది, 50 మంది, 100 మంది, లేదా 1000 మంది వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఉపయోగిస్తూ ఒకే ఒక వ్యక్తి చేసినట్టుగా చక్కగా ప్రజెంట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు చక్కగా ఒక ఆర్కెస్ట్రా ఉందనుకోండి, 100 వయలిన్లు వాయిస్తుంటారు కానీ ఒక్కటే వాయించినట్టుగా సౌండ్ వస్తుంది. 50 తబలాలు కొట్టేస్తుంటారు, ఒక్కటే వాయించినట్టుగా ఉంటుంది. వీణలు వాయిస్తుంటారు కానీ ఒక్క వీణే వాయించినట్టుగా ఉంటుంది. కోరస్ పాడుతుంటారు, ఒక్క టోన్ వచ్చేటట్టుగా చూసుకుంటారు. అలాగ మనం కూడా గురువుల పని చేస్తున్నప్పుడు ఏకత్వము కనిపించాలి. ఈయన ఒకలా చేస్తాడు, ఆయన ఒకలా చేస్తాడు, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుండదు, ఇలాంటివి రాకూడదు. ఎవరు వచ్చినా అలాగే చేస్తారు అనేది చెప్పుకోవాలి మనం. టువర్డ్స్ దట్ ఎండ్ మనం ట్రై చేయాలి. దొరకు లేదనుకోండి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మనం అలా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎందుకు అంటే ఈ కుంభయుగంలో గ్రూప్ వర్క్ అది ఏదైతే ఉందో, గ్రూప్ వర్క్ విత్ గ్రూప్లో ఆ ఒక్క ఆ గ్రూప్లో ఉన్న ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, చక్కటి ప్రేమపూరితమైన వాతావరణం ఉండాలి. అంతే తప్ప ఆ చేస్తున్న సేపు ఏదో మొహం ముడుచుకుంటూ మొహం మాడుచుకుంటూ చేసేవలే అన్నట్టుగా చేయటం కావాలి, అలా చేయకూడదు. చేస్తే ద వెరీ పర్పస్ ఈజ్ డిఫీటెడ్. వెరీ పర్పస్ ఏంటి? ఒక గ్రూప్ లవ్, గ్రూప్ వర్క్ రావడం. సో ఈ సూచనలన్నీ ఎవరికండి? ప్రతి ఒక్కళ్ళకి కాదు, ఏదో సామాన్యంగా బతికేస్తాంలే మేము. ఇలాంటి వింటూ ఉంటే చక్కగా ఉంటుంది, టైం వేస్ట్ కాదు. ఇవి వినటం వల్ల మంచిదే జరుగుతుంది ఏదో రోజుకి, సరే రైట్, ఏదో రోజుకి మంచి జరుగుతుంది కరెక్ట్. కానీ ఎవరికోసం అంటే ఈ సూచనలు డిసైపుల్షిప్ న్యూ ఏజ్లో ఇచ్చింది. ఎవరైతే నాకు ఈ శరీరం ఉంది, నేను ఆత్మని, ఈ శరీరం నేను కాదు, నేను ఇంకా వేరు అని ఆలోచనతో ఉంటూ ఆ ఆత్మ అధీనంలోకి ఈ మనస్సుని, ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని సమర్పించుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారో వాళ్ళ కోసం ఈ డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ ఆరాధన అంటే పూజలు చేయటం, లేకపోతే రకరకాలు చేయటం, ఒకళ్ళని ఎవరినన్నా ఒక డివోటెడ్గా ఒకళ్ళని అర్జెంట్గా ఫాలో అవటం, ఇలాంటివి ఆరాధన. అలాగే భావావేశం, ఏదో ఒక భావం వచ్చేసింది, ఇంకేమో చేసేస్తామంటే గంటలు అలాంటి భావావేశం కానీ, ఆరాధన కానీ, సెంటిమెంట్స్ కానీ ఇది చేస్తేదండి. గురు శనివారం ఆయన ఎవరు శివుడికి చేయలేదు, వెంకటేశ్వర ఆయన మంగళవారం ఆంజనేయ స్వామి చేయలేదా, అమ్మో కోపం వచ్చేస్తున్నాడు, ఇలాంటి సెంటిమెంట్స్, ఇలాంటి ఉన్నవాళ్ళు శిష్యరికానికి పనికిరారు. క్లియర్గా చెప్పారు, శిష్యరికానికి పనికిరారు వీళ్ళు, సెంటిమెంట్లు ఉంటాయి. మరి ఎలాగా సెంటిమెంట్ కాదు, కావాల్సింది జ్ఞానం కావాలి. ఓహో ఇది చేయటం వల్ల ఇది వస్తుంది అనే జ్ఞానంతో చేయాలి. ఇది మనం జ్ఞానంతో కాన్షియస్గా పని చేయాలి తప్ప ఏదో సెంటిమెంట్ పెట్టుకు చేయకూడదు. నెక్స్ట్ మన ఆత్మచేత మన మన చేతనత్వం ఏదైతే ఉందో ఆ చేతనత్వం వికసింపజేయటం అనేది ఈ డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అనే పుస్తకంలో వచ్చిన ఒక ముఖ్యమైన అంశం. సో మన చేతనత్వం వికసించాలి. ఇంకా మనం సూర్యుడితో ఒకటవ్వాలి. మొదట ఏంటి, భూమితో ఒకటవ్వాలి. భూమితో ఒకటైన తర్వాత సూర్యుడితో ఒకటవ్వాలి. సూర్యుడి నుంచి ఒకటైన తర్వాత ఇంకా తర్వాత వేరే మార్గాల్లో వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడి నుంచి ఆరు మార్గాలు ఉంటాయి, లేక ఏడు మార్గాలు, సెవెన్ పాత్స్, సెవెన్ రేస్కి సెవెన్ పాత్స్. ఇవన్నీ కూడా ఎలాగ సాధిస్తాము అంటే ఈ భూమి మీద ఉన్న చేతనత్వంతో మన చేతనత్వం ఒకటవ్వాలి. దానికి ధ్యానం చేయాలి, ఊరికే రాదు. ఈ శరీరం ఈ భూమి ఒకటే అని ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. చూసుకుంటూ కూర్చుంటే ఏదో రోజు ఈ భూమిలో ఉన్న వాళ్ళందరితోటి మనకు వన్నెస్ అనేది అర్థం. అలాగే సూర్యుడు నేను ఒకటే అంటే సూర్యుడితో మనకు ఒకటే అంటే ఏంటో తెలుసు. నేను సూర్యుడిని అని మీరు నోట్తో చెప్తారు. ఊరికే పుస్తకంలో కాగితంలో రాసుకుని చదివి నేను సూర్యుడిని అంతం కాదు. మీరు సూర్యుడిగా అయ్యి నేను సూర్యుడిని అని చెప్తారు. అది సూర్య చేతనత్వంతో ఒకటప్పుడు. ఇంకా అండి, ఎక్కడెక్కడ ఉన్నదో అదంతా నేనే అని చెప్పడం ఒకటి. ఇలాగా చెప్పడం అంటే అనుభవించి చెప్పడం. అది ఎలాగా అనే ఆ విశ్వచేతనత్వ అనుభవం ఎలా ఉంటుందనేది ఒక యోగి ఆత్మగతిలో పరమహంస యోగానంద గారు రాశారు. అలాగే వివేకానందులు నిర్వికల్ప సమాధి అన్నో నన్ను సతాయిస్తున్నావు కదా, ఇదే నిర్వికల్ప సమాధి అని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. ఒకరోజు స్వామి వివేకానంద కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఏదో అయిపోతుంది, అయిపోయి ఈ శరీరంలోంచి ఆయన ఎక్కడికో విసిరేసినట్టుగా అయిపోతుంది, అయిపోయి ఎక్కడున్నాను నేను, ఏమైపోతున్నాను, నాకేమైపోతుంది, నాకేం తెలియట్లేదు, అంతా నేను అంతా ఓ అరిచేస్తాడు అంట. అరిచేసి అలా కాసేపు ఉండి మళ్ళీ మామూలు స్థితికి వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చున్నప్పుడు అక్కడికి పరమహంస గారు వచ్చి, అన్ని రోజులు నన్ను అడుగుతున్నావు కదా నిర్వికల్ప సమాధి అని సతాయిస్తున్నావు, ఇదే అది, నేనేమైపోతున్నాను అని అంటాడు. ఎవరు వివేకానంద అంతటి ధైర్యశాలి కూడా అలా అంటాడు. ఆ రకంగా విశ్వ చైతన్య తాదాత్మ్యం ఏదైతే ఉందో అది కూడా మనం సాధన ద్వారా, గాయత్రి మంత్రం ద్వారా, ధ్యానం ద్వారా సాధించవచ్చు. ఇలా సాధించడానికి ప్రయత్నం చేసేవాడే శిష్యుడు. ఇక్కడ క్రైస్ట్ చెప్పిన మాట ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ఐ ఆమ్ ద వే. వే అంటే మార్గం. మార్గం అంటే ఇదిగో ఇలా వెళ్తే వస్తుంది, అలా వెళ్తే వస్తుంది, ఇలా వెళ్తే వస్తుంది, అలా వెళ్తే. ఏంటి అది? సత్యాన్నాస్తి పురో ధర్మ, సత్యమే అన్నింటినీ మించిన ధర్మం. కాబట్టి వీడు సత్యాన్ని పాటించాలి. పాటిస్తే వాడికి సత్యానికి తేడా ఉండదు ఇంకా. కాబట్టి అదే నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవితాన్ని అంటాడు క్రైస్ట్. నేనే లైఫ్, లైఫ్ వేవ్స్. ఇప్పుడు మనకు ఈ సోలార్ కాన్షియస్నెస్ లేదా సోలార్ సిస్టమ్ వీటిల్లో, అలాగే మ్యాన్ వేర్ వెన్స్ వెదర్ వాటిల్లో ఈ లైఫ్ వేవ్ ఒక చోట నుంచి బయలుదేరి ఎలా పై వరకు వెళ్తామో చూపిస్తారు. అది నేనే అంటే ఈ సృష్టిలో ఉన్న ఏదైనా సరే అది నేనే అని ఎప్పుడు దానితో మనం ఒకటైనప్పుడు దాన్నే సంయమనము, అదే నేను అని ధ్యానం చేయాలి. ఇవాళ మాతా మిర్రా గారి చక్కటి జన్మదిన శుభ సందర్భం. దాంట్లో ఆవిడ అంటారు, ఈ సమస్త సృష్టికి ఏదైతే మూలం అదే నేను అంటారు. నాలోనే దుర్గ ఉంది, నాలోనే లక్ష్మి ఉంది, నాలోనే కాళి ఉంది. ఒకరోజు నేను కూర్చుంటే దుర్గ వచ్చి నాకు దండం పెట్టి నేను నన్ను కలిపేసుకోండి, కలిపేసుకున్నాను అని చెప్తుంది ఆవిడ మాట మీద. అలాగే ఒక కంటితోటి నేను మామూలుగా అందరినీ చూస్తాను, రెండో కంటితోటి భవిష్యత్తులో ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి, వాటికి ఏమేం చేయాలి, అవన్నీ ఇంకో కంటితో చూస్తూ ఉంటాను. ఒక కంటితో మామూలుగా మిమ్మల్ని చూస్తాను. అలాగే నేను ఇప్పుడు మహాకాళిగా అయ్యి నిన్ను ఒకసారి చూశానంటే భస్మం అయిపోతా జాగ్రత్త అని చెప్తుంది ఎదురుగుండా ఉన్న ఒక ఆశ్రమవాసితో. ఇవన్నీ నాకు అరవిందులు ఇచ్చారు ఈ సాధన. ఈ సాధన అంతా ఎక్కడి నుంచి చేశానని చెప్తారు అరవిందులు? దేవీ భాగవత నుంచి చేశానని చెప్తారు. దేవీ భాగవతంలో ఐదు శక్తుల గురించి ఉంటుంది. ఐదు శక్తులు ఏంటంటే మొట్టమొదటిది లక్ష్మి, తర్వాత దుర్గ, తర్వాత గాయత్రి, తర్వాత సావిత్రి, సరస్వతి. గాయత్రి తర్వాత సరస్వతి, అయిన తర్వాత రాధ, రాధామాయి. కృష్ణుడు ఎవరినైతే ఆరాధిస్తాడో ఆవిడ రాధ. సో ఈ ఐదు శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిని ఆరాధించాను అని చెప్తారు. ఎవరు? అరవిందుడు. దేవీ భాగవతంలో ఇచ్చిన సాధన చేశానని చెప్తారు. దీనికి ప్రేరణ ఎవరంటే స్వామి వివేకానంద అని చెప్తారు. స్వామి వివేకానంద గురువు గారు ఎవరంటే రామకృష్ణ పరమహంస గారు. ఆయన ప్రస్తుతం మన పరమ పూజ్య గురుదేవుడు. సో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇదంతా ఇంటర్లింక్డ్. ఆ ఇంటర్లింక్ అయిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనకూడదు. ఒకటే సత్యాన్ని, ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఒక ఆయన చూశాడు, ఆయన సొంత భాషలో చెప్పుకున్నాడు, అల్లా అన్నాడు. అల్లా అంటే అర్థం ఏమంటుంది? శివశక్తి రెండు కలిస్తే అల్లా. శివశక్త్యా యుక్తో ఎది భవతి అని చెప్తాం. మొట్టమొదటి సౌందర్య మొదటిలో శివుడు శక్తి కలిసి వాళ్ళు ఏమన్నారు? అల్లా అన్నారు. అల్లా మాలిక్ అని బాబా అన్నారు. అల్లా మాలిక్ అంటే శివశక్తులు కలిసిన ఏ తత్వం ఉందో అర్ధనారీశ్వర తత్వం, అదే అందరికీ యజమాని. భగవంతుడే అందరికీ యజమాని అన్నారు ఆయన. మనం ఇన్నిటిలో ఉన్న ఏకత్వాన్ని మనం పట్టుకోవాలి. ఆ ఏకత్వాన్ని పట్టుకోవటమే శిష్యుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మేడం బ్లావెట్స్కి ఏం చేశారు? ద సింథసిస్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలిజియన్ అని ఇచ్చారు. ఆ రిలిజియన్లో కూడా ఎన్ని రిలిజియన్స్ ఉన్నాయో అన్నింటిలోంచి ఏకత్వాన్ని చూపించారు. మెహర్ బాబా కూడా అలాగా, ముఖ్యంగా మహమ్మదీయుల సూఫీ తత్వం నుంచి, అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం వాడే భాష ఆత్మ అంటే సూఫీ సాంప్రదాయంలో ఒక ఒకటి, కుతుబ్ ఒకటి, అలాగే అనల్హక్ ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని పూర్తి అర్థాలు అంత కమాండ్ లేదు నాకు తెలియదు, జస్ట్ పూర్తి అలా పైపోయినా. అవన్నీ మన భాషలో ఏదైతే ఆత్మ ఉన్నామో వాళ్ళు వాళ్ళ భాషలో ఇది అంటారు. వాళ్ళ మన భాషలో పరమాత్మ అంటే వాళ్ళ భాషలో ఇది అంటారు. మన దాంట్లో శక్తి అంటే వాళ్ళ భాషలో ఇది అంటారు. అంతే తప్ప భాష భేదం తప్ప అసలు భేదం లేదు. ఎందుకంటే పానీ అన్నది, వాటర్ అన్నది, నీరు అన్నది, సంథింగ్ అన్నా అదే నీళ్లే. అంతే తప్ప నీళ్లు మారవు, వాక్యం భాష మారుతుంది. అలాగే ఈ సింథసిస్ ఆఫ్ రిలిజియన్ అన్న దాంట్లో ఏంటంటే భావం ఏంటి పట్టుకోవాలి, భాషను కాదు. అది మనం శిష్యుడిగా అవ్వాలనుకునేవాడు ఇది నేర్చుకోవాలి. శిష్యుడు ఏం చేయాలంటే ఆధ్యాత్మిక సత్యాన్ని నమ్మాలి తప్ప ఏది పడితే అది నమ్మకూడదు. గురుదేవుల జీవిత చరిత్ర చదివితే ఎన్నో విషయాలు ఉంటాయి. అసలు అంత చిన్న పుస్తకంలో ఎన్ని రాశారు, అసలు అది సంవత్సరం సంవత్సరం చెప్పుకున్నా అవ్వదు. ఊరికే ఏదో గురుదేవుల జీవిత చిన్నది గబగబా చదివేసామని పక్కన పెట్టకూడదు. రోజు చదువుతూ ఉంటే ఇంకా కొత్త 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 తెలుస్తుంది. అదే సెంటెన్స్, అక్కడున్న సెంటెన్స్ మారదు, అదే సెంటెన్స్ కానీ కొత్త తెలుస్తుంది. దాంట్లో ఒక సెంటెన్స్ ఏంటంటే, మేము ఆగ్రాలో ఉన్నాం, పైన దయ్యాలు ఉన్నాయని చెప్పారు. అదేదో చవకగా వచ్చింది కాబట్టి మేము మధ్యకి తీసుకున్నాం. ఒకరోజు చప్పుళ్ళు అయ్యాయి పైకి వెళ్ళాను. సరే దయ్యాలు కనిపించాయి, మీరు పైన ఉండండి, మేము కింద ఉంటాం, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అని గడిపేసాం. మనం అనగలం అలాగా, మనకు నచ్చని పని చేస్తేనే ఇంట్లో వాళ్ళని గెట్టగొట్టను, లేకపోతే నీతో మాట్లాడినాను, వాడితో దెబ్బలాట పెట్టుకోవడం చేస్తాం. అలాంటిది మానవ శరీరం లేకుండా దయ్యాలంటే భయపడే పరిస్థితుల్లో దయ్యాల పైన మన కింద సహజీవనం చేశాం. ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తాం. అలాగే తాతగారు చెప్తూ ఉంటారు, దయ్యాలంటే మీరు వాటిని బెదిరించడాలు, కొట్టడాలు, తిట్టడాలు అలా కాదు, వాటికి ప్రేమ లేక అలా అవుతాయి. ఎప్పుడైతే మనం ప్రేమను పంచామో అప్పుడు వాళ్ళ శరీరం వదిలి చేయిపోతాయి అని చెప్పేవారు నాకు, నేను విన్నాను. ఆయన గైడెన్స్లో కొన్ని అలాంటివి ప్రేయర్స్ చేయించారు కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే మనకు కావాల్సింది ఆధ్యాత్మిక సత్యాలు అంతే తప్ప వేరే. అలాగే మానవులందరినీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉన్నాడు అని నమ్మకం ఉండాలి. మానవులలోని దైవత్వం మీద నమ్మకం ఉండాలి. ఎక్కడో దేవుడు ఉన్నాడు నేను నమ్ముతున్నా కాదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, మాకు చాలా కులదైవం, ఇష్టదైవం నమ్ముతున్నాడు. ఆయన నైవేద్యం పట్టకుండా ఏమీ తినను, కాఫీ కూడా కాదు, నిజమే. కానీ నీ పక్కన ఉన్న ఊరిగిడుచులో ఉన్నవాడు, ఇంట్లో ఉన్న పిల్లల్లో కానీ వాడిలో కానీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని గుర్తించాలి, నమ్మాలి. దైవ మానవులందరిలోనూ, చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా, చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా దైవాన్నే చూడాలి. మరి ఈ విషయం మాస్టర్ ఆయన లైఫ్లో ప్రూవ్ చేశారు. ఆయన లైఫ్ తెలిసిన వాళ్ళందరికీ మీకు తెలుసు, ఎంత బాధలో ఉన్నా కూడా ఎవరిని ఎప్పుడు ఏమనలేదు. ఎందుకంటే అందరిలో దైవాన్ని చూస్తూ దైవ లీల అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే పదం అలా వాడారు ఆయన. మనం ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని నమ్ముతూ దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం సేవ చేయాలి. మాస్టర్ చేయమన్నారండి, దీంట్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ చేస్తున్నాం అనకూడదు, ఆ మాట రాకూడదు. మనకి ఏం రావాలంటే జ్ఞానం సంపాదించి, లెస్ మాస్టర్ ఇది చెప్పారు దీనివల్ల ఇదిగో ఇది వస్తుంది, ఈ జ్ఞానం ఆధారంగా చేసుకొని నేను ఈ పని చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞం చేసి ఇచ్చిన తర్వాత రెండు బొటన వేళ్ళు కలిపి ఇలాగ మనం ఏం చేస్తాం, తనూప అగ్నేసి తన్వమే పాహి, తనూప అగ్నేసి, అగ్ని తనువులో ఉంది. ఈ శరీరంలో మూడు రకాలుగా అగ్ని ఉంది, పావక పవమాన శుచిగా అగ్ని ఉంది. అలాంటి అగ్ని బయట కూడా ఉంది, ఈ అగ్ని ఈ తనువుని రక్షించుదాక. తనూప అగ్నేసి తన్వమే పాహి, ఆయుర్ద అగ్నేసి ఆయుర్వేది, ఆయుష్యునిచ్చే అగ్ని నాకు ఆయుష్నివ్వు. కాబట్టి యజ్ఞం చేసేవాడు అర్ధాయుష్కుడు అవటానికి లేదు, 30 ఏళ్ళకి చచ్చిపోడు. రోజు యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, 30 ఏళ్ళకి చచ్చిపోతే వాడు అసలు యజ్ఞం చేసినట్టు కాదు. ఆయుర్ద అగ్నేసి ఆయుర్వేది, వర్చోద అగ్నేసి వర్చోమిది. ఏ వర్చస్ అంటే ఏంటి? ఓ వర్చస్సు వర్చస్సు కావాలంటారు, అదే భగ్న తేజస్సు, అదే బ్రహ్మవర్చస్సు. ఆ బ్రహ్మవర్చస్సు ఏదైతే ఉందో అది మనం యజ్ఞం అంతా అయిన తర్వాత యజ్ఞ భగవానుడికి ఈ ఆద్యాహుతి హోమం చేసిన తర్వాత రాసుకున్న ఆవునేతితో నీళ్లను రాసుకుని ఆ బొటన వేళ్ళు రెండును కలుపుకొని యజ్ఞ భగవానుడికి చూపిస్తూ ఈ మంత్రం అంటుంటే మనకు వర్చస్సు ఆయన ఇస్తాడు. మొట్టమొదటి తనువుడు అంటే శరీరాన్ని ఆరోగ్యంగా రక్షిస్తాడు, రెండోది మనకు ఆయుష్యం ఇస్తాడు, తర్వాత వర్చస్సుని ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, వచ్చోదాగ్నేసి వచ్చోమిది, అగ్నే తన్మే ఊనం తన్మ ఆపృణ, మేధామ్మే దేవ సవిత ఆదధాతు. నా మేధస్సులో నా బ్రెయిన్ సెల్స్ అన్నింటిలో సవిత యొక్క తేజస్ అవతరించుదాక, అంటే సర్వము దేని నుంచి వస్తున్నాయో అలాంటి శక్తి నా మేధస్సులో అవతరించాలి. అవతరిస్తున్నదా లేదా మనం చూసుకుంటున్నాం, ఊరికే గబగబ చేసేస్తున్నా, గవ ముగించేయండి తొందరగా అవగొట్టేసేయండి ఇలాంటివి అనకూడదు. షుడ్ హ్యావ్ సఫిషియంట్ అండ్ ఇనఫ్ టైం. Should spare. Next. Savita. Taravata. Taravata Chedi. Saraswati. Taravata Chedi. Ashwini Devata. ఈ అశ్విని దేవతలు ఒక పనిని ఎంత చక్కగా చేయొచ్చో మనం చెప్తారు. అశ్వినో దేవావాధత్తం పుష్కరశ్రులు, ఈ రకంగా మనకు మూడు రకాల శక్తులని మన మేధస్సులోకి పిలుస్తున్నాం. మరి యజ్ఞం అంతా అయిన తర్వాత చేతులు ఇలా జోడించి బొట్టను వేళ్ళు ఇలా పెట్టి యజ్ఞ భగవానుడు చూపిస్తూ ఈ మూడు మనలోకి దిగుతున్నాయా లేదా చూసుకున్నామని ఇప్పుడు అంత అటెన్షన్ పే చేయం, పే చెయ్యాలి. మాస్టర్ ఇచ్చిన, గురువుదేవులు ఇచ్చిన ఈ యజ్ఞంలో మనకి ఏం జరుగుతుందని మనం ఖచ్చితంగా ఆచమనం చేస్తున్నాం. ఓం అని గబుక్క మన మూడుసార్లు అనేయటం కాదు, మొట్టమొదటిసారి శక్తి వస్తుంది, అది ఎర్రగా ఉన్నాయి నీళ్లు అని ఒక క్షణం ఆగి ఈ నీళ్ళని ఎర్రగా ఊహించుకున్నాం, కాకంగానే బలం వచ్చింది అనుకుంటే బలం రావాలి. ఎందుకని ఊరికి బలం వచ్చింది అంటే బలం రాకపోతే కరెక్ట్గా చేసినట్టు కాదు. సో అదే మీరు సరిగ్గా చేయబోతే నేను ఇంకేం చెప్తానండి. అలాగే రెండోది సమృద్ధి, పసుపచ్చ రంగులో ఉన్నాయి నీళ్లు. మూడోది సద్భావనలు, నీలి రంగులో ఉన్నాయి నీళ్లు అని ఆచమనం చేసేటప్పుడు చేయాలి. అలాగే శిఖాబంధనం చేసేటప్పుడు చిద్రూపిణి, మహామాయ, దివ్యతేజ, సమన్వితే, తిష్టదేవి, శిఖామధ్య, తేజో వృద్ధి గురుష్మి. నా శిఖ మధ్యలో నువ్వు అలా కూర్చుని ఉండు. ఎవరు అడుగుతున్నావు మనం? మహామాయను అడుగుతున్నావు. ఆవిడ ఎలాంటిది? చిద్రూపిణి. అలాగ చైతన్య స్వరూపంగా ధగ ధగ వెలిగిపోతూ మన ఈ పిలక ఉండే చోట ఎక్కడైతే ఉందో అక్కడ ఉండాలి. అలాగ ఉన్న ఫీలింగ్ మనకు వచ్చిందా? ఇవన్నీ కావాల్సిందే. ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మానవ జీవితాల్లోని బాధల్ని కష్టాలని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి. ఊరికే మనం యజ్ఞం చేస్తున్నామంటే చాలా బాగుంది, కుదరదు, మన కోసం ఇవ్వలేదు. మనం ఇవన్నీ చేసి ఏం చేయాలో చెప్తున్నారు, గోల్ ఏంటో చెప్తున్నారు. ప్రజల యొక్క బాధల్ని కష్టాలని పోగొట్టే ప్రయత్నం చేయాలి. దీనికోసం మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు చెప్పారు. అదేంటంటే బుద్ధుడు చెప్పిన డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే అసంగత్వం, అంటే దేంతోనూ కూడా పూర్తిగా ఐడెంటిఫై అయిపోకూడదు. అది ఉంటే కానీ బతకలేము అనే పరిస్థితి ఉండకూడదు. డిటాచ్డ్ అటాచ్మెంట్, డిటాచ్డ్గానే అన్ని పనులు చేయాలి అంతే తప్ప అటాచ్మెంట్తో కాదు. అంటే అటాచ్మెంట్ జనరల్గా దేని మీద ఉంటుంటే రిజల్ట్, ఎంత పెద్ద యజ్ఞం చేసామండి ఏం రిజల్ట్ వచ్చింది, వర్షాలు కురవాలనుకున్నాం కురవలేదు. నువ్వేవడం అనుకోవడానికి గురువులు ఇచ్చారు, వాళ్ళు తెలుసు ఆ యజ్ఞం చేయడం వల్ల ఏం రావాలి, అది వచ్చేట్టు చేసుకుంటారు. రెండవది డిస్ప్యాషన్, డిస్ప్యాషన్తో పనిచేయాలి. అంటే కదా ప్యాషనేట్గా చేసేయకూడదు, అది మీకు అర్థమయ్యే ఉంటుంది డిస్ప్యాషన్ అంటే. అలాగే డిస్క్రిమినేషన్, వివేకాన్ని ఉపయోగించాలి, యుక్తాయుక్త విచక్షణను ఉపయోగించాలి. ఇవన్నీ ఉపయోగించుకుంటూ మనం మన పని చేస్తూ, ఇవి బుద్ధుడిచ్చినవి ఈ మూడు, డిటాచ్మెంట్, డిస్ప్యాషన్, డిస్క్రిమినేషన్. అలాగే క్రైస్ట్ ఏమి ఇచ్చాడంటే లవ్. లవ్ లవ్ ఎక్కడ కనిపిస్తుందంటే గ్రూప్ వర్క్, గ్రూప్ లవ్. ఇవన్నీ కూడా మనకు రెండు రెండు ప్రసారిస్తాయి. ఒకటి ఏంటంటే మనం ఎన్లైటన్మెంట్ వస్తుంది, రెండోది ఇనీషియేషన్, దీక్ష తీసుకోవడానికి కావాల్సిన అర్హత ఏర్పడుతుంది. సో ఈ మొత్తానికి కల్మినేషన్ ఏంటంటే మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం, తద్వారా దీక్ష తీసుకునే అర్హతని పొందుతాం. దీక్ష తీసుకోవడం అంటే ఎన్ని రకాల దీక్షలు ఉంటాయంటే 9 దీక్షలు ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఐదో దీక్ష తీసుకుంటే మాస్టర్ అవుతాడు, 6వ దీక్ష, ఇంక 7వ దీక్ష, 8వ దీక్ష, 9వ దీక్ష, అలా 9 దీక్ష, ఇంకా ఎందన్నా ఉండొచ్చు. ఇవన్నిటికీ బిగినింగ్ మటుకు మొదటి దీక్షే కదా, అలాంటి మొదటి దీక్ష తీసుకున్నంత మాత్రం అయిపోదు 2వ దీక్ష. దాన్నే మా గురువు గారు ఏం చెప్పారు, అసతోమా సద్గమయ 1వ దీక్ష, తమసోమా జ్యోతిర్గమయ 2, మృత్యోర్మా అమృతంగయ 3, పార్థమ్మా పరమార్థంగయ 4, అవ్యవస్థమా సువ్యవస్థమా 5. ఇలాగా దీక్షలు, ఈ దీక్షలు తీసుకోవడంతో మన బాధ్యత పెరుగుతుంది. ఎవరికే దీక్ష తీసుకున్నాడు సంబరపడిపోకూడదు, బాధ్యత పెరుగుతుంది. అది గుర్తించి మనం ఈ ప్రపంచంలో ఉన్న బాధలు ఏంటి అసలు ఆలోచించాలి, బాధలకి సొల్యూషన్ ఏంటి ఆలోచించాలి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించాలి. బుద్ధుడు ఆలోచించాడు కదా, ఆయన ఆలోచించేసాడండి, ఇంక మనం కొత్తగా ఆలోచించేది అనకూడదు. ఆయన కాలంలో ఉన్న కష్టాలు అవి, మన కాలంలో కష్టాలు ఇంకోటి. సో కష్టాల గురించి ఆలోచించాలి, సొల్యూషన్ కనిపెట్టాలి, దాన్ని అందరికీ అందించాలి. ఇది శిష్యుడిగా మనం చేయాల్సిన చిన్న పని. ఇలాంటి చిన్న పనులు గురుదేవుల యొక్క సంరక్షణలో మనందరం బ్రహ్మాండంగా చేయాలని చేస్తామని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వసతి పద్యన్య సజారణి దేశో సౌభరైతు బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః ఉత్తరిణస్సంతు ఉత్తరిణస్సంతు ఉత్తరిణః సద్ధనాః సధనాః సంతు జీవంతు శరదాంశు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.